ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. రెండవ అధ్యాయమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తులో మూడు బ్రాహ్మణాలు చూశాం. ఈ రెండవ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి బ్రహ్మ విద్య బోధింపబడింది. మొదటి బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం, రెండవ బ్రాహ్మణం శిశు బ్రాహ్మణం, మూడవ బ్రాహ్మణం మూర్తామూర్త బ్రాహ్మణం. ఈ మూర్తామూర్త బ్రాహ్మణంలో ఆత్మవిద్య అజాతశత్రువు గార్గ్యుడికి బోధించాడు. మొదటి బ్రాహ్మణం నుంచి రెండు మూడు ఒకే గురువు ఒకే శిష్యుడు. అజాతశత్రువే గురువు, గార్గ్యుడే శిష్యుడు. సత్యస్య సత్యం అని చివరగా బోధన చేశారు. ఈ ఆత్మ అనేటువంటిది నా నిజస్వరూపమని మనకు తెలియజేశారు. అజాతశత్రువు రాజు గార్గ్యుడికి విద్య చెప్పేటప్పుడు ఆత్మ విద్యని అది మనకు కూడా చెప్తున్నట్లే. సత్యస్య ఈ ప్రపంచం వ్యావహారిక సత్యస్య ఆధారం అధిష్టానం రెండవ సత్యం ఆత్మస్వరూపం. సత్యస్య వ్యావహారిక సత్యస్య సత్యం అంటే నిజమైనటువంటి పారమార్థికమైన సత్యం, పరమసత్యం అని అర్థం. మనం కూడా మాటల్లో అంటుంటాం, నేను చెప్పేది పరమసత్యం అండి అంటాం. ఆ పరమసత్యం కాదు ఇక్కడ. మనం అక్కడ పరమసత్యం అని వాడినా కూడా అటువంటి పరమసత్యం కాదు ఇది. అంటే నేను చెప్పేది పరమసత్యం అంటే అబద్ధం ఎన్నటికీ కాదు అని చెప్పడం కోసం అలా చెప్తాం. కానీ ఇక్కడ పరమసత్యం అంటే పారమార్థిక సత్యం, ఎల్లప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి ఉనికి ఎరుక అయినటువంటి ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఎరుక అంటే కాన్షియస్నెస్. ఆ ఉనికిని ఎనుక అనేది ఎవరు అంటే నాకంటే వేరు కాదు, అది నేనే ఉనికి స్వరూపం, నేనే ఎరుక స్వరూపం. ఎరుక ఉనికి అనేవి రెండు కాదు, ఉనికే ఎరుక, ఎరుకే ఉనికి. ఇప్పుడు అగ్నికి ప్రకాశము వేడి రెండు రకాలు వేడి విడివిడిగా ఉంటాయా? అగ్ని అంటేనే ప్రకాశము ఉష్ణత, రెండు అగ్ని యొక్క తత్వం. అవి రెండు వేరువేరు రూపాలు కాదు. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఉనికి ఎరుక స్వరూపం. ఈ నేను అనేటప్పుడు ఈ నేనులో ఉన్నటువంటి నా యొక్క నిజమైన స్వరూపం ఉనికి ఎరుక. నా వేషం వచ్చి ఈ శరీరం, ఈ పేరు అన్నీ ఇవన్నీ నా నిజమైన స్వరూపం కాదు. ఇక్కడ మనం ఎప్పుడు ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకుంటాం, లౌకిక ఉదాహరణ. విద్యుత్తుకి రూపం లేదు, విద్యుత్తుకి ఎలక్ట్రిసిటీకి రూపం లేదండి, ఆకారం లేదు దానికి. ఆకారం లేని ఎలక్ట్రిసిటీ మనకు ఉపయోగపడాలి అంటే ఎలా ఉపయోగపెట్టుకుంటాం? దాన్ని ఒక ఎలక్ట్రికల్ వస్తువుల ద్వారా దాన్ని వ్యక్తం చేసి దాన్ని ఉపయోగించుకుంటాం. ఈ మైక్లో ఎలక్ట్రిసిటీ వ్యక్తం అవుతుంది, శబ్ద రూపంలో వస్తున్నది మీకు. ఎలక్ట్రిసిటీ ఆ బల్బు నుంచి కాంతి రూపంలో వస్తున్నది. విద్యుత్ అనేటువంటి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్యాన్లో నుంచి గాలి రూపంలో మనకు వ్యక్తమవుతుంది. ఒకే ఎలక్ట్రిసిటీ మూడు వస్తువుల నుంచి మూడు విధాలుగా మనకు ఉపయోగపడుతోంది. చెవుకేమో శబ్దాన్ని ఇస్తున్నది, కంటికేమో రూపాన్ని ఇస్తోంది, స్పర్శ ఇంద్రియానికేమో గాలి ఇస్తోంది. మూడు ఇంద్రియాలకి మూడు విధాలుగా ఒకే ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే మూడు రకాలైనటువంటి పరికరాలు. రూపం లేనటువంటి ఎలక్ట్రిసిటీ ఎలాగైతే మనం ఒక పరికరం ద్వారా ఉపయోగించుకుంటున్నామో, అదేవిధంగా రూపం లేనటువంటి ఆత్మనైన నేను నన్ను నేను తెలుసుకోవాలన్నా, నన్ను నేను అనుభవించాలన్నా, నన్ను నేను ఆనందించాలన్నా, నన్ను నేను పొగుడుకోవాలన్నా, నన్ను నేను ఏదైనా సరే ఏ విధంగా అయినా అనుభవానికి తెచ్చుకోవాలన్నా నాకు ఇది ఒకటి కావాలి. ఇది లేకుండా నేనేమీ చేయలేను. కనుక నన్ను నేను ఈ రూపంలో మరొక రూపంలో మరొక రూపంలో చూసుకుంటూ ఆత్మస్వరూపాన్ని ఆనందించగలుగుతాను. లేకపోతే నాకు రూపం లేదు కనుక నన్ను నేనే అనుభవించలేను, ఆనందించలేను, రుచి చూడలేను, చూడలే ఏమీ చేయలేను. ఈ విషయం మనకు శాస్త్రం చదివితే బోధపడుతుంది. అందుకని అజాతశత్రువు ఏం చెప్పాడు, నాయన ఈ ఉనికి ఎరుకనేటువంటిదే పరమసత్యం, పారమార్థిక సత్యం, దానికి రూపం లేదు, అది ఒక్కటే, కానీ అనేక రూపాలలో అనేక విధంగా కనపడుతున్నది. భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా ఒకే ఆత్మ నైన నేను అనేక రూపాలలో అజాయమానః బహుధా విజాయతే. నాకు జన్మ లేకపోయినా కూడా నేను అనేక రకాలుగా పుడతాను, అనేక రకాలుగా కనపడతాను, అనేక రకాలుగా అనుభవానికి తెచ్చుకుంటాను. చెవులకి, కళ్ళకి, ముక్కుకి, నాలుకకి, చెవులకి, శరీరానికి రకరకాల అనుభవాలు. కనుక ఆత్మనైన నేను లేకపోతే ఈ శరీరం వృధా, ఈ శరీరం లేకపోతే నిన్ను నేను వ్యక్తం చేసుకోలేను. ఇది పరమసత్యం, ఇది సత్యస్య సత్యం. ఇప్పుడు ఆ సత్యస్య సత్యం ఎవరు? ఇప్పుడు నేను అంటే శరీరము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, తర్వాత చైతన్యం, ఉనికి ఎరుకైన ఆత్మని. ఇప్పుడు ఈ ఉనికి ఎరుకైన ఆత్మ ప్లస్ శరీరం, ఈ రెండు కలవాలే, రెండు కలిస్తేనేగా నేను. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇవన్నీ కలిసే ఉన్నాయి. ఐదు వేళ వేదాంతం గుర్తుంది కదా, ఐదు వేళ వేదాంతం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాస, అహంకారం, ఆత్మ చైతన్యం, ఈ ఐదు కలిస్తేనే నేను. కనుక ఈ ఐదింటిలో ఏది నేను ముఖ్యం అని తెలుసుకుంటాం వేదాంతంలో. అంతే, మీరు వేదాంతానికి రాకముందు ఐదు అయి ఉన్నారు, వేదాంతానికి వచ్చిన తర్వాత కూడా ఐదు కలిసి కూర్చున్నాయి ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటారు మీరు, ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అసత్యం, ఏది అనిత్యం తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సత్యాన్ని నిత్యాన్ని తెలుసుకుంటే ఆనందం, అసత్యాన్ని అనిత్యాన్ని తెలుసుకొని అది నిజం అనుకుంటే దుఃఖం. ఎప్పుడైనా నిజాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది, సత్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది, అసత్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది, అనిత్యమైన దాన్నే తెలుసుకోవాలనిపిస్తుంది, ఎవరికైనా అనిపించదు. కనుక ఈ ఐదింటిలో ఏది సత్యం అంటే ఆత్మ చైతన్యం సత్యం, ఉనికి ఎరుక ఆత్మ సత్యం. ఇవి పరికరాలు, ఇది తెలుసుకోవడమే మోక్షం. మోక్షం అంటే పైకి చూడకూడదు. ఈ విధంగా శాస్త్రం ద్వారా గురుముఖంగా తెలుసుకోవడమే జ్ఞానప్రాప్తి. ఈ జ్ఞానప్రాప్తే మోక్షప్రాప్తి. చాలామందికి ఇది మోక్షమా, ఇదా మోక్షం, ఇట్లా ఉంటుందా అన్న, అవును, దీన్ని మించిన మోక్షం లేదు, వేరే మోక్షం అంటూ ఏమీ లేదు, ఇది ఎట్లా మోక్షం అవుతుందండి అన్నారు. ఎలాగంటే, అసలు మోక్షం అంటే అర్థం తెలుసా నీకు అని అడుగుతుంది శాస్త్రం. మోక్షం అంటే దుఃఖం నుంచి బయటపడటం. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం కదా. ఇప్పుడు అనిత్యమైన దాన్ని అనిత్యంగా, అసత్యమైన దాన్ని అసత్యంగా తెలుసుకుంటే నిత్యమైన దాన్ని నిత్యంగా, సత్యమైన దాన్ని సత్యంగా తెలుసుకుంటే దుఃఖం ఉండదు. అది మోక్షమే కదా. మరి దానికంటే మోక్షం ఏముంటుంది? తాడును తాడుగా తెలుసుకుంటే దుఃఖం ఉండదండి. తాడును పాముగా అనుకుంటే దుఃఖం. కనుక నేను శరీరం అనుకుంటే దుఃఖం, శరీరం నాకు ఒక ఉపకరణం పరికరం అనుకుంటే దుఃఖం లేదు. ఎందుకంటే శరీరానికి ముసలితనం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, మరణం ఉంటుంది, ఉంటుంది దానికి, దాని నేచర్ అది. కానీ నేను ఆ శరీరాన్ని పనిచేసేటట్టు చేస్తున్నా, మనసుని పనిచేసేటట్టు చేస్తున్నా, నాకు మరణం లేదు, నాకు ముసలితనం లేదు, నాకు వ్యాధి లేదు. ఇప్పుడు దుఃఖం ఉందా? లేదు. ఈ జ్ఞానం వస్తే దుఃఖం ఉండదు. కనుక అది మోక్షం. దుఃఖ నివృత్తే మోక్షం. దుఃఖం నుంచి బయటపడమే మోక్షం. ఎలా బయటపడ్డాం? ఇప్పుడు శరీరంలో ఉంటూనే ఇప్పుడు వస్త్రం కొట్టుకున్నామండి. ఈ వస్త్రం మీద కాకి రెట్ట పడింది అనుకోండి. కాకి రెట్ట పడితే ఏడుస్తామా? దిగులు పడతామా? ఎందుకని? అట్లా దులిపేస్తాం. అది నేను కాదు కదా, నన్నేం చేయదు అది. ఎందుకంటే అది వస్త్రానికి సంబంధించినది, నాకు కాదు. అవునా? అద్దంలో ముఖం చూసుకుంటున్నాం, అద్దం పగిలింది అనుకోండి, అన్ని రకరకాలుగా అందులో వంకలు కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఆ అద్దానికి ప్రాబ్లం, కానీ నా ముఖానికి ఏం ప్రాబ్లం లేదు. అవునా? మరి ఇవన్నీ బాగా తెలుసు కదా. అదేవిధంగా ఇది కూడా తెలుసుకోవాలి. ఇది శరీరానికి సంబంధించినది. ఈ బాధలు శరీరానికి ఉంటూనే ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించినవే కానీ నాకు కాదు అని తెలుసుకోవడమే ముక్తి. దుఃఖ నివృత్తి ఏవ ముక్తిహీన. అంతేకాని చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాం ఆ పైలోకాలకి అనేది పిల్లలకి చెప్పేటటువంటి పాఠం అది, పెద్దవాళ్ళకి కాదు. పురాణాల కథలన్నీ కూడా పిల్లలకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కాదు. ఇంకా అవి చదువుతున్నామంటే 60 70 ఏళ్ళకు కూడా రామాయణం భారతం భాగవతమే నాకు బాగుంటుందండి భగవద్గీత కంటే అన్నారనుకోండి. 60 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా భాగవతం రామాయణమే బాగుంటుందండి, భగవద్గీత నాకు అంతగా ఇష్టం ఉండదు అన్నాడు అనుకోండి, అంటే ఏమిటో తెలుసా? 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయి నాకు ఇంకా బోర్ అంటే ఇష్టం అండి, గోళీలు అంటే ఆడుకోవడం అంటే ఇష్టం అండి అంటే ఎట్లా ఉంటుంది? ఆ తల్లికి ఎట్లా ఉంటుందండి? తల్లి ఏడుస్తుంది. 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయి బెలూన్ అడుగుతాడా? అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం గనక అలా అంటే అది అర్థం. అంటే మానసికమైనటువంటి వ్యాధి ఉన్నవాడికి మెంటల్ రిటార్డెడ్ ఓన్లీ బెలూన్ అడుగుతాడు 25 ఏళ్ళకి. 2 ఏళ్ల పిల్లవాడు అడుగుతాడు కానీ బెలూన్ 25 ఏళ్ల పిల్లవాడు అడగచ్చా? అదేవిధంగా రామాయణ భారత భాగవతాలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అప్పుడు చదువుకొని ఆనందించవలసిన స్టోరీస్ అవి. 60 70 ఏళ్లలో వాటిలో ఉన్నటువంటి నిగూఢమైన తాత్పర్యాన్ని, అర్థాన్ని, వేదాంతాన్ని బయటికి తీసేటటువంటి శక్తి మనకు రావాలి. అది ఎలా వస్తుందంటే ఉపనిషత్తు వేదాంతం చదివితే ఓహో రామాయణంలో ఇంత గొప్పతనం ఉంది, రాముల వారు పరమాత్మ, సీతాదేవి జీవాత్మ, హనుమంతుల వారు గురువులాగా వాళ్ళిద్దరిని కలిపారని చెప్పి చెప్పుకోగలుగుతాం. లేకపోతే పురాణ కాలక్షేపంలోనే మనం అట్లాగే పిల్లల్లాగానే ఉండిపోతాం. అందుకని అజాత శత్రువు గార్గ్యుడి ద్వారా మనకేం బోధించారు ఇప్పుడు? నువ్వు ఆత్మస్వరూపానివి. మనం ఛాందోగ్యంలో ఉన్నట్లుగా విన్నట్లుగా తత్వమసి తత్వమసి, నువ్వే ఆత్మస్వరూపానివి. అదేవిధంగా ఇక్కడ నువ్వే సత్యస్య సత్యానివి, ప్రాణావై సత్యం అన్నారు. ఈ ప్రాణాలకి, ఇంద్రియాలకి, మనస్సు, బుద్ధి, చిత్తహంకారం, ఈ నామరూప ప్రపంచం మొత్తానికి కూడా పరమసత్యం నువ్వే అన్నారు. ఇది వ్యావహారిక సత్యానికి అధిష్టానం నువ్వే. నువ్వంటే ఎవరిప్పుడు? మళ్ళీ అంగుష్టమాత్ర పురుష, ఎరుక ఉనికి. నేను ఉన్నాను అనే దాంట్లో మార్పు లేదు. నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను అనేది 4 అనాత్మలకు సంబంధించింది. ఈ నాలుగింటికి సంబంధించింది, కానీ నేను ఉన్నాను అనేది ఈ యొక్క పరమాత్మ లేక అంగుష్ట మాత్ర పురుష ఆత్మకు సంబంధించింది. కనుక మీరే ఆలోచించుకోండి, ఇప్పుడు మీలో ఇది ఈ ఐదింటిలో ఏది నిజమైన స్వరూపం నాది అంటే వేళు చూడకండి. నేను ఉన్నాను అనేటటువంటి ఈ యొక్క ఎరుక, ఈ ఎరుకే ఆత్మస్వరూపం. ఉన్నాను అనేది ఆత్మస్వరూపం. ఎలా ఉన్నాను, ఏమి తెలుసుకుంటున్నాను అనేది వ్యవహారిక సత్యం. అందుకని మనందరం కూడా మనం ఒకే మాట కామన్గా వాడేది ఏమిటో తెలుసా, నేను ఉన్నాను, మై హూ, ఐఎమ్ నాన్ ఇరకేన్. ఎనీ భాష ఏ భాషలో చెప్పినా కూడా నేను ఉన్నాను, నేను ఉన్నానులో మార్పు లేదు. అది సత్యస్య సత్యం. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు నాలుగో బ్రాహ్మణానికి వెళుతున్నాం. ఈ బ్రాహ్మణంలో గురువు శిష్యుడు మళ్ళీ వేరే వాళ్ళు. యాజ్ఞవల్కుల వారు గురువు, మైత్రేయి శిష్యురాలు. దీన్ని మైత్రేయి బ్రాహ్మణం అంటారు. మైత్రేయికి బోధించడం వల్ల మైత్రేయి అనేక ప్రశ్నలు వేస్తుంది భర్తని. యాజ్ఞవల్క్య వారు భర్త అయినప్పటికీ కూడా ఆమె ఆత్మవిద్యను బోధించమని అడుగుతుంది. అందుకని భర్త గురుస్థానాన్ని పొందుతాడు, భార్య శిష్యురాలి స్థానాన్ని పొందుతుంది. ఎలాగైతే అర్జునుడు కృష్ణ పరమాత్మని అడుగుతాడు, శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను శిష్యుడిగా నీకు శరణాగతుణ్ణి అవుతున్నాను, నాకు బోధించవలసినది, ఈ దుఃఖం పోవడానికి నాకు మార్గం చూపించవలసినది అని అర్జునుడు అడుగుతాడు. రథసారథిగా వచ్చినటువంటి కృష్ణుడు జగద్గురువుగా మారుతాడు. రథానికి స్వామి ఎవరు, అర్జునుడు. అర్జునుడే మాస్టర్, యజమాని రథానికి. అటువంటి యజమాని అయినటువంటి అర్జునుడు శిష్యుడైపోతాడు. అదేవిధంగా ఇక్కడ కూడా యాజ్ఞవల్కుల వారు భర్త అయినప్పటికీ కూడా భార్య యొక్క జిజ్ఞాస వలన ఆయనకి గురుస్థానం లభిస్తుంది ఇక్కడ. ఇది ఈ యొక్క బ్రాహ్మణానికి పేరు రావడానికి కారణం మైత్రేయి బ్రాహ్మణం. మరి ఇంకొకసారి కూడా వస్తుంది ఈ మైత్రేయి బ్రాహ్మణం, మరొక చోట కూడా వస్తుంది నాలుగో అధ్యాయంలో. ఇప్పుడు ఈ మంత్రం చదువుతాం. మొదటి మంత్రం నాలుగవ బ్రాహ్మణం 77వ పేజీ. అక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. మొదటి లైన్లో ఉద్యాస్యాన్వా ఉన్నది, శ్యా దీర్ఘం కాదు, హ్రస్వం. అంత దీర్ఘం అవసరం లేదు, శ్యాకి శ్య అంతే. ఉద్యాస్యన్వా, శ్యా దీర్ఘం తీసేయండి. చదువుతాం. మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్యః ఉద్యాస్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాదస్మి, స్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాదస్మి హంతతే అనయా కాత్యాయన్యాంతం కరవాణీతి. మైత్రేయి ఇతి హ ఉవాచ. మైత్రేయికి మైత్రేయితో యాజ్ఞవల్క్యః ఉవాచ. యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి మహా ఋషి మైత్రేయి అయిన భార్య అయినటువంటి మైత్రేయితో ఈ విధంగా అన్నారు. ఉవాచ ఏమని అంటే, ఉద్యాస్యత్. ఉద్యాస్యత్ అంటే నేను ప్రవేశిస్తాను, పైమెట్టుకు ప్రవేశిస్తాను అని అర్థం. ఉత్ అంటే పైమెట్టు, ఉద్యాస్యత్ నేను పైమెట్టుకి ప్రవేశిస్తాను. దేని నుంచి? అస్మాత్ స్థానాత్, ఈ యొక్క స్థానం నుంచి, ఈ గృహస్థాశ్రమం నుంచి. అస్మాత్ స్థానాత్ అహం ఉద్యాస్యత్, నేను పైమెట్టుకి ప్రవేశిస్తానంటే నేను సన్యాసాశ్రమాన్ని తీసుకుంటాను అని అర్థం. అహం నేను, అస్మాత్ స్థానాత్ అహం ఉద్యాసత్ అస్మి. దాని కొరకు నేనేం చేయాలి ఇప్పుడు తెలుసా? ఓ మైత్రేయీ హంత, ఓ మైత్రేయీ విను. ఇప్పుడు ఏమిటంటే విషయం, హంత విను. కాత్యాయన్యాంతం కరవాణీతి, నీకు కాత్యాయనికి సంబంధాన్ని అంతం చేస్తున్నాను అని అర్థం. హంతం అంటే కాత్యాయన్యాంతం, హంతం కాదు కాత్యాయన్యాంతం. కాత్యాయనితో నీ సంబంధాన్ని తెగతెంపులు చేస్తున్నాను. ఇదేమిటండి ఈ భాష అంటే ఏమిటో అర్థం తెలుసా? నేను సన్యాసం తీసుకుంటే మీ ఇద్దరికి ఏం సంబంధం ఉండదు. నేను భర్తగా ఉన్నంతసేపు, గృహస్థాశ్రమంలో ఉన్నంతసేపు మీరిద్దరూ నాకు భార్యలు. ఈయనకి ఇద్దరు భార్యలు, కాత్యాయని మొదటి భార్య, తర్వాత గార్గి యొక్క శిష్యురాలైనటువంటి మైత్రేయి. ఒకరోజు గార్గిని అడుగుతుంది, గార్గి చాలా విదుషీమణి, ఆమె యాజ్ఞవల్క్య వారిని అనేక ప్రశ్నలు వేస్తుంది. ఆమె యొక్క జ్ఞానం ప్రఖ్యాతి అందరికీ తెలుసు. అందువల్ల మైత్రేయి ఆవిడ దగ్గర చదువుతూ ఉంటుంది. చదువుతున్నప్పుడు ఆమె అడుగుతుంది యాజ్ఞవల్క్య వారి గురించి, వింటుంది మైత్రేయి. విని నేను మైత్రేయి అడుగుతుంది గార్గిని, నేను యాజ్ఞవల్క్యుల వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వారి యొక్క విద్య వారి జ్ఞానం చూసి నాకు ఆనందం వేస్తుంది. అప్పుడు గారికి చెప్తుంది అలాగే చేసుకో అంటుంది. తర్వాత వాళ్ళకి వివాహం అవుతుంది మైత్రేయికి యాజ్ఞవల్క్యుల వారికి. కనుక ఈయనకి ఇద్దరు భార్యలు. కనుక నేను సన్యాసం తీసుకుంటే నా ఆస్తిపాస్తులన్నీ మీ ఇద్దరికి పంచిపెట్టాలి. ఉన్న ఆస్తిని అంటే ఈయన అనేక సదస్సులకు వెళ్ళి, వేద సదస్సులకు వెళ్ళి బాగా ఆవులని బంగారాన్ని సంపాదించుకొని వచ్చారు. వచ్చే ఆయనకి ఉంటుంది కదా ఆస్తి, మరి దాన్ని నేను సన్యాసం తీసుకుంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా. దాని కొరకు మీ ఇద్దరికి ఏం చేయాలి? నేను ఇద్దరికి రెండు భాగాలు చేయాలి. రెండు భాగాలు చేసి మీ ఇద్దరికి పంచిపెట్టేస్తే నేను సన్యాసం తీసుకుంటే ఇంక మీ ఇద్దరికి ఏం సంబంధం ఉండదు. కాత్యాయంతాం, కాత్యాయంతం కాత్యాయని అంతం కాత్యాయన్యాంతం, కాత్యాయని దీర్ఘం, కాత్యాయని ప్లస్ అంతం కాత్యాయన్యాంతం. అంతం చేస్తాను అంటే ఏమిటి? ఇక్కడ మీ యొక్క సంబంధాన్ని ఈరోజుతో నేను తెగతెంపులు చేస్తాను అని అర్థం. మనం నెగిటివ్గా తీసుకోకూడదు ఇక్కడ. తెగతెంపులు చేస్తానంటే తెలుగులో ఒక చెడు అర్థంగా అనుకుంటాం, అట్లని కాదు. ఇక్కడ నేను సన్యాసం తీసుకుంటే మీ ఇద్దరికి ఇంక ఏ సంబంధం లేకుండా చేస్తాను అని అర్థం. ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కరవాణి నేను చేస్తాను అంటే దీని యొక్క సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే నేను సన్యాసం తీసుకోబోతున్నాను గృహస్థాశ్రమం నుంచి, కనుక మీ ఇద్దరు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు నాకు భార్యవి కాదు, ఆమె నాకు భార్య కాదు. ఇప్పుడు మీరిద్దరు నాకు భార్యలు కానప్పుడు మీ ఇద్దరికి మాత్రం ఏం సంబంధం ఉంటుంది? ఏం సంబంధం ఉండదు. కనుక మీరిద్దరు మళ్ళీ రేపు పోట్లాడుకోకుండా ఉండడాని కోసం నేనేం చేస్తానంటే ఆస్తిని పంచిపెడతాను అని రెండవ మంత్రంలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్పారు ఇంతవరకు? అరే మైత్రేయి, నేను గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం తీసుకోబోతున్నాను, కనుక నీకు కాత్యాయనితో ఉన్నటువంటి సంబంధాన్ని నేను ఈరోజుతో లేకుండా చేస్తున్నాను అని అర్థం. ఎలా చేస్తాను అంటే రెండవ మంత్రం చదువుతాం, 78వ పేజీ. సాహోవాచ మైత్రేయీన్నుమ ఇయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేనామృతాస్యామితి నేతి హోవాచ యాజ్ఞవల్క్యః యథా ఏవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్ అమృతత్వస్య తో నాశాస్తి విత్తేనేతి. చాలా ముఖ్యమైనటువంటి ఆత్మబోధ జరుగుతున్నది. సాహోవాచ మైత్రేయి, ఆవిడ ఎంత విజ్ఞానవంతురాలంటే ఈయన ఈ మాటల్లో ఆవిడ అర్థం చేసుకున్నది ఏమని. నేను గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం తీసుకోబోతున్నాను, మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేకుండా చేస్తున్నాను అంటే ఆవిడకి అర్థమైపోయింది. మామూలు వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. అంటే ఉన్న ఆస్తినంతా కూడా మీ ఇద్దరికి పంచిపెడతాను అని అన్నాడు ఆయన. అందులో అర్థం అది. ఆవిడ అప్పుడు అడుగుతోంది, మీరు సన్యాసం తీసుకొని పోతారు అంటే మీకున్నవన్నీ మాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు, సరే అలా అయితే సాహో ఆచ, సా అంటే ఆ మైత్రేయి యాజ్ఞవల్కుల వారితో ఈ విధంగా అన్నది. సాహో వాచ మైత్రేయి, హ ఉవాచ హోవాచ ఈ విధముగా అన్నది. సా మైత్రేయి, ఆ మైత్రేయి, ఆమె అంటాను చూసారా తెలుగులో, ఆమె అనేదాన్ని సంస్కృతంలో సా అంటారు. సా అంటే సరిగమ పదని సా సా కాదు, సా అంటే ఆమె. ఆమె మైత్రేయి ఈ విధంగా యాజ్ఞవల్క్యుడితో చెప్పింది ఏమని. ఎన్ను మయం భగో, భగో అంటే హే భగవన్, భర్తని హే భగవాన్ అని సంబోధిస్తున్నది. ఈ రోజుల్లో ఎవరిని పిలుస్తారు అట్లా, కొట్టకుండా అరవకుండా తిట్టకుండా ఉంటే పర్వాలే. భగో అంటే హే భగవాన్ అంటే ఓ లార్డ్ అని అర్థం. భగవత్ స్వరూపులైనటువంటి అంటే ఆయనకు అంత జ్ఞానం ఉన్నది, ఆ విషయం మైత్రేయికి తెలుసు. హే భగవన్ అని అర్థం. భగో ఎన్ను యహ ను ఎన్ను, నిజంగా అసలు అంటాం చూసారా మనం, నిజంగా అసలు అంటాం. అలాగే ఎన్ను అని అర్థం ఏమిటి, సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్. ఈ యొక్క పృథివీలో ఉన్నంత ధనమంతా కూడా మీరు నాకు ఇచ్చారే అనుకోండి, సర్వా పృథివీ ఈ భూమండలంలో ఉన్నటువంటి ధనం ఎంతైతే ఉన్నదో అంత ధనాన్ని ఒకవేళ నేను పొందానే అనుకోండి, కథం తేన అమృతాస్యామితి, నేను ఆ ధనం వలన మరణం లేని స్థితిని పొందుతానా. అమృతాస్యామ్ అంటే మరణం లేనటువంటి అమృత స్వరూపాన్ని నేను పొందగలనా, అంటే మోక్షాన్ని పొందగలనా. ఈ పృథివిలో ఉన్న ధనాన్ని మొత్తం నాకు ఇస్తే మీరు నాకు మోక్షం వస్తుందా చెప్పండి అని అడిగింది. పృథివీ విత్తం అంటే ఈ భూమండలం మీద ఉన్న ధనమంతా కూడా నాకు ఇస్తే ఆస్తిపాస్తులన్నీ మీవి మీవి నావి అందరి అన్నీ నాకు ఇచ్చారనుకోండి, నాకు మరణం లేనటువంటి స్థితి అమృతత్వం లభిస్తుందా, కథం ఎతేన, అది ఎలా లభిస్తుంది దాని వలన అని అడిగింది. అడిగితే ఇంతవరకు మైత్రేయి, తర్వాత ఆయన చెప్తున్నారు, న ఇతి హోవాచ యాజ్ఞవల్క్య లభించదు. యాజ్ఞవల్క ఉవాచ, ఏమని యాజ్ఞవల్కులు చెప్పారు, న ఇతి లభించదు, అమృతత్వం లభించదు. ఈ పృథ్వీ మొత్తం మీద ఈ భూమండలంలో ఉన్న ధనమంతా కూడా నువ్వు పొందినా కూడా, సుఖ సంపదలు పొందినా, నీకు మరణం లేనటువంటి అమృతత్వ స్థితి నీకు లభించదు. అంటే మోక్షం లభించదు అని అర్థం. యయా ఏవ ఉపకరణవతాం జీవితం తయా ఏ తే జీవితం. కానీ ఈ ధనము సంపద ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు, కానీ నీకు కొంచెం చాలా సుఖంగా జీవించడానికి ఉపయోగపడతాయి. మంచి ఫ్యాను, లైట్లు, ఇల్లు, వసతులతో జీవించవచ్చు. పట్టుపట్టు చీరలు కట్టుకోవచ్చు, లేకపోతే టీవీలు కొనుక్కోవచ్చు, ఫోన్లు కొనుక్కోవచ్చు, సోఫా కొనుక్కోవచ్చు, బెడ్ కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, రకరకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పరచుకోవచ్చు. ఉపకరణవత అంటే ఏంటి, ఇంటికి కావలసిన సామాన్లు, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, లేకపోతే ఒక జనరేటర్, ఒక ఇన్వర్టర్, పనివాళ్ళు, పరివారం, కారు డ్రైవర్లు, కార్లు, రకరకాల వాహనాలు, ఇవన్నీ ఉపకరణాలు. ఎన్ని కావాలంటే అన్ని. బంగారం మర్చిపోయిన, బంగారం, వెండి, రకరకాలైనటువంటి వైఢూర్యాలు, వజ్ర వైఢూర్యాలు ఆనందంగా అనుభవించడానికి ఉపకరణ జీవితం తేన, ఆ ధనం వలన ఆనందంగా హాయిగా నీకు తినాలనుకున్నది తినచ్చు, కట్టుకోవాలన్నది కట్టుకోవచ్చు, విహరించాలనుకున్న చోట విహరించవచ్చు. కాలు కింద పెట్టకుండా నిన్ను అందరూ చక్కగా చూసుకుంటారు, ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. చూడండి, యయా ఏవ ఉపకరణవతాం జీవితం తయా ఏవ, ఏ ఏ ఉపకరణాలతో నీ జీవితం ఆనందంగా జీవించవచ్చో ఆ విధంగా నీకు ఆ ధనమంతా సహాయపడుతుంది. జీవితం స్యాత్, నువ్వు జీవించవచ్చు. అంతేకాని అమృతత్వస్యతు న ఆశా విత్తేన ఇది. విత్తేన ధనం వలన నీకు ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లున్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది మనవాళ్ళున్నా కూడా, ఎన్ని ఇళ్ళున్నా, ఎన్ని భూములున్నా కూడా, ఎంత బంగారం ఉన్నా కూడా, విత్తేన, విత్తం అంటే ధనం, విత్తేన అమృతత్వం మోక్ష ఆశ. ఆశ అంటే ఎటువంటి ఆశ అంటే కోరిక, నీ కోరిక తీరదు. అమృతత్వ ఆశ, ఇక్కడ అమృతత్వస్యతు నాశ అని ఉన్నది. నాశ అంటే నాశం కాదు, నశించడం కాదు. న ఆశ అమృతత్వస్యతు ఆశ అంటే లభించేటటువంటి అవకాశం, మోక్షాన్ని పొందే అవకాశం, ఆ ఆపర్చునిటీ, ఆశ న అస్తి ఇది. ఈ విధంగా చెప్పారు. ఎంత ధనం ఉన్నా కూడా అమ్మా సుఖము శాంతి రాదు, మంచి పట్టుపరుపులు కొనుక్కోవచ్చేమో, బంగారపు మంచాలు కొనుక్కోవచ్చేమో, కానీ నిద్ర మాత్రం కొనుక్కోలేవు. రకరకాలైన ఆహార పదార్థాలు కొనుక్కుంటామేమో, అన్ని రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, ఏది ఇళ్లల్లో ఉండడం లేదు కదా. కృష్ణాష్టమి అన్నా కూడా షాపు నుంచే వస్తాయి, వినాయక చవితి అన్నా షాపు నుంచే వస్తాయి, అన్ని ఏం కష్టపడకుండా అన్నీ దొరుకుతాయి, నీకు ఇంకేం కష్టపడక్కర్లేదు. ఇన్ని సుఖాలు వచ్చినా కూడా నీకు మాత్రం మనశ్శాంతి మాత్రం రాదు. అన్నీ దొరుకుతాయి కానీ నీకు తినడానికి, అరగడానికి ఇక్కడ ఆకలి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు. ఎందుకంటే మనశ్శాంతి సుఖం మోక్షం వల్ల లభిస్తాయి, ధనం వల్ల లభించదు. పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ సుఖ మనశ్శాంతిని ఇవ్వవు. ఏమిస్తే మనశ్శాంతి అంటే ఒక క్లాసు మాత్రమే కదా ఇస్తున్నది మనశ్శాంతి, అది పరమసత్యం అందరికీ తెలుసు. క్లాసుకు వస్తేనే హాయిగా శాంతిగా ఉంటుందండి, ఇంటికి వెళ్ళామంటే అన్ని సమస్యలే, ప్రతిదీ సమస్య, అన్నీ బాగుంటాయి, అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి, అయినా కూడా కంటికి నిద్ర పట్టడం లేదండి, నిద్ర కరువు అయిందండి, ఆకలి లేదండి, ఏమంటే బాధ, దిగులు, చింత మనిషికి. ఆ దిగులు, చింత, బాధ ఉన్నంతసేపు శరీర బాధ కావచ్చు, మనకిష్టమైన వాళ్ళ యొక్క శరీర బాధ కావచ్చు, వాళ్ళు పడే బాధలు కావచ్చు, లేకపోతే ఆర్థిక బాధలు కావచ్చు. ఈ బాధలన్నీ కూడా, ఆర్థిక బాధలు అక్కర్లేదు, శరీర బాధే మహాబాధ. ఆది తాపాన్ని, తాపత్రయం, ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం. చూశారుగా అమెరికాలో నార్త్ కెరోలినా తుఫాను చూడండి ఎట్లా వచ్చిందో, మన కేరళలో చూశారు, పెద్ద పెద్ద ధనవంతులే మద్రాసులో చూసాం కదా ఎటువంటి తుఫాను వచ్చిందో. కనుక మనుషులకి ధనం ఉన్నంత మాత్రాన సుఖం ఉండదమ్మా, మనశ్శాంతి రాదు అన్నాడు, చెప్పేశారు. చెప్తే ఆవిడ అడుగుతోంది మళ్ళీ తర్వాత ఏమని, మరి అట్లయితే నాకెందుకండి ఆ ధనం అంటున్నది. చూసారా మనమైతే ఏం చేస్తాం, ఈ ప్రశ్న అంత అడగం, ఎప్పుడు వెళ్తారు సన్యాసం తీసుకో, నాకు ఎప్పుడు రాసిస్తారు, విల్లు ఎప్పుడు రాసిస్తారో నిద్ర చూస్తుంటారు పిల్లలు భార్య అందరూ కూడా, ఎప్పుడు విల్లు రాసిస్తారు, ముందే ప్లాన్ వేస్తారు, నా పోర్షన్ ఎంత వస్తుంది, నా భాగం ఎంత వస్తుందని చెప్పి ఎప్పుడో రాబోయే 20 సంవత్సరాల తర్వాత రాబోయేదాన్ని ఇప్పుడు నుంచే లెక్కలు వేస్తూ కూర్చుంటారా లేదా, వేళ్ల మీద లెక్కలు వేస్తుంటారు, ఎన్ని ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వడ్డీతో కలిపి ఇట్లాంటి లెక్కలు వేసుకుంటారు. కానీ మైత్రేయి ఎక్సెప్షనల్ కేస్ చూడండి, ఏం అడుగుతున్నదో 3వ మంత్రంలో అదే పేజీలో క్రింద, సాహోవాచ మైత్రేయి ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. సాహోవాచ, సా మైత్రేయి ఉవాచ, ఈ విధంగా అడిగింది, మళ్ళీ తిరిగి ప్రశ్నించింది భర్తని, ఏన అహం న అమృతాస్యాం, ఏ ధనం వల్లనైతే నేను అమృతత్వాన్ని పొందలేను, మనశ్శాంతిని, సుఖాన్ని, మోక్షాన్ని పొందలేను, కిమహం తేన కుర్యాం, తేన విత్తేన ఆ ధనం వలన నేనేం చేసుకుంటాను, కిం కుర్యామహం నేనేం చేసుకుంటాను, నాకెందుకు అమృతత్వం ఇవ్వనటువంటి, మోక్షాన్ని ఇవ్వనటువంటి, మనశ్శాంతిని ఇవ్వనటువంటి ఆ ధనంతో నాకేమిటండి పని, నాకెందుకు అని అన్నది. అది ప్రశ్న, క్వశ్చన్ మార్క్ అన్నమాట, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. కిమ్ అని వచ్చింది కదా, కిమహం కుర్యాం, కిమ్ అహం కుర్యాం తేన విత్తేన, తేన అంటే విత్తేన ధనంతో అడిగి మళ్ళీ చెప్పి ఏం అడుగుతాం చూసారా, యత్ యదేవ భగవన్ వేద, మీకు ఏమైతే తెలుసో అమృతత్వాన్ని గురించి తదేవ మే బ్రూహి ఇది, దాన్ని గురించే మీరు నాకు చెప్పవలసినది. అమృతత్వం అనేది ఏదో అన్నారు కదా, అమృతత్వం పొందలేని అన్నారు కదా, అంటే మీరు అన్నీ వదిలిపెట్టి వెళుతున్నారు, మీకు దీనివల్ల అమృతత్వం రాదని తెలిసింది, మీరేదో ఇంకా ఏదో సాధించి ఉన్నారు, ఏదో పొందాలి అమృతత్వం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు కదా, మీకు ఏదో తెలిసి ఉంటుంది, ఆ అమృతత్వం ఏదో నాకు చెప్పండి, నాకు బోధించండి, నాకు ఈ ధనం వద్దు, మీరు ఇచ్చే ఆస్తిపాస్తులు వద్దు, ఆ సామాన్లు వద్దు, ఇల్లు వద్దు, వాకిలి వద్దు, మీతో పాటే వస్తాను నేను కూడా, నాకు అది చెప్పండి. యత్ ఏవం యదేవ భగవన్, ఓ భగవన్, ఓ భగవత్ స్వరూపులైనటువంటి భర్తగారు అని సంబోధిస్తోంది, మీకు అమృతత్వాన్ని గురించి తెలిసిన విషయం ఏదైతే ఉన్నదో, ఇక్కడ అమృతత్వం అనే చెప్పలే, మీకు ఏదైతే తెలుసో అది నాకు చెప్పండి అంది. ఎందుకంటే ఇంత ఆస్తిని వదిలిపెట్టి మీరు వెళుతున్నారంటే మీకు దీనికంటే వాల్యూ అయినటువంటిది ఏదో ఉండి ఉంటుంది. చూసారా ఎట్లా అనుమానించిందో, అనుమానం అంటే చెడు అనుమానం కాదు, ఇక్కడ మంచి అనుమానం. ఇన్ఫరెన్స్ అంటారు. అంటే మీకు దీన్ని మించిన ఆనందాన్ని ఇచ్చేది ఏదో ఉంటే కదా మీరు ఇంత ధనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కనుక మీకు ఏమి తెలుసో అది నాకు చెప్పండి అన్నది. మీరు ఏం పొందదలుచుకున్నారో ఇవన్నీ వదిలేసి అదేమిటో నాకు చెప్పండి అన్నది. బ్రూహి అని అడుగుతోంది. ఒక చిన్న కథలో ఒక వ్యక్తి చాలా బీదవాడు. బీదవాడైతే ఒక సాధువు దగ్గరికి వెళ్ళి ఆ సాధువుని అడిగాడు, నాకు ఈ బీదరికాన్ని పోయేటట్లు చేయండి, నాకు ఏదైనా సహాయం చేయండి అన్నాడు. అంటే ఆ సాధువు ఒక మణినిచ్చాడు, చాలా ఖరీదైనటువంటి మణినిచ్చాడు. ఈ మణి తీసుకెళ్ళి ఏదైనా వ్యాపారికి ఇస్తే ఆ వ్యాపారి నీకు ధనం ఇస్తాడు, ఎందుకంటే మణిని తినలేడు కదా. ఆ మణిని ఇస్తే ఆ వ్యాపారి నీకు ధనం ఇస్తాడు, ఆ ధనంతో నువ్వు ఆనందంగా జీవించవచ్చు జీవితాంతం అన్నాడు. సరే ఈ బీదవాడు పాపం ఆ మణిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ద్వావలు వచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది బీదవాడికి, ఇంత విలువైనటువంటి మణిని నాకు ఇచ్చాడు ఈనేడు పిచ్చివాడు, ఇంత విలువైన మణిని నాకు ఇచ్చాడు, అసలు ఈయన పిచ్చివాడా బాగా తెలియగలవాడా అని ఆలోచించాడు. ఈ సాధువు దగ్గర ఏదో ఇంకా దీనికంటే విలువైనది ఏదో ఉన్నది, లేకపోతే ఇంత మణి నాకెందుకు ఇస్తాడు. ఏమండి ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చామంటే మన దగ్గర ఇంకా అధికంగా ఉంటే కదా ఇస్తాం, లేకపోతే ఇస్తామా? 1,00,000 రూపాయలు ఇచ్చామంటే మన దగ్గర 10,00,000 అన్నా కనీసం ఉండాలి, 10,00,000 1,00,000 రూపాయలన్నా ఉండాలి, లేకపోతే ఇవ్వం కదా. అదేవిధంగా ఈ వ్యక్తి అనుకున్నాడు, నాకు ఈ మణిని ఇచ్చాడు అంటే ఈయన దగ్గర ఈ మణి కంటే ఖరీదైనటువంటి విలువైనటువంటిది ఏదో ఉండుంటుంది, ఆ విలువైనటువంటిది ఏదో తెలుసుకుందాం పోయి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. స్వామి నాకు ఇంత విలువైన మణి నాకు ఇచ్చారు అంటే మీ దగ్గర ఏదో దీనికంటే అధికమైనటువంటి విలువైనటువంటిది ఏదో ఉన్నది, అదేమిటో చెప్పండి అన్నాడు. సాధువు కదా పాపం అడిగిందంతా చెప్పేస్తారు వాళ్ళు, అడిగితే చెప్తాను కూర్చో అన్నాడు. కూర్చొని ఏం చెప్పాడు, వేదాంతం చెప్పడం మొదలుపెట్టాడు. ఆత్మ నిత్యం తదన్య సర్వం మిథ్య, ఆత్మను తెలుసుకుంటే ఆత్మానందం వస్తే ఇంకేది అక్కర్లేదు ప్రపంచంలో, నువ్వు అన్నీ పొందినట్లే, నీకే దిగులు చింత ఉండదని చెప్పేటప్పటికీ అట్లయితే నాకు ఈ మణి వద్దు అని చెప్పి అక్కడ పెట్టేశాడు. నాకు ఇదే బాగుంది అన్నాడు. అట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే యాజ్ఞవల్కుల వారు ఇస్తానన్నాడో అమృతత్వం మాత్రం రాదన్నాడో, అట్లయితే నాకెందుకండి ఇది, మీ దగ్గర ఏదో దేనికి విలువైనది ఉన్నది నాకు అది చెప్పండి అన్నది. ఏం చెప్తాడు ఆయన, ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటాన్నాడు. ఈ సన్యాసాశ్రమం అంటే ఏమిటి అనేది మనం విన్నాం ఇంతవరకు, కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. ఆయన తీసుకోబోయే సన్యాసాశ్రమం గురించి శంకరాచార్యుల వారు ఈ ఆశ్రమ ధర్మాన్ని గురించి రాస్తారు చాలా వివరంగా. మన యొక్క భారతీయ సంస్కృతిలో వైదిక సంస్కృతిలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. మనం ఆశ్రమం అనుకుంటే ఎక్కడో ఒక స్వాముల వారు ఉంటారు ఆ ఆశ్రమంలో అనుకుంటాం, అంతే కదండి మామూలుగా. నన్ను చూడంగానే స్వామిని మీ ఆశ్రమం ఎక్కడని అడుగుతారు, ఎందుకంటే కాషాయం వేసుకున్నామంటే ఆశ్రమం ఉండాలి అని లెక్క. ఆశ్రమం అంటే ఏమిటి, మామూలుగా మనకేమనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, శాంతిని పొందవచ్చు, ఆనందంగా ఉంటుంది అనుకుంటాం కదా ఆశ్రమం అంటే. వైదిక సంస్కృతిలో గృహస్థాశ్రమం అని పెట్టారు చూడండి, ఆశ్రమం. గృహస్థాశ్రమంలో కూడా నువ్వు ఒక శాంతిని ఆనందాన్ని పొందేటటువంటి స్థలం. 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస, 4 గంటలకి ఆశ్రమం అని పెట్టారు. మీరు గుర్తు వినండి బాగా, అంటే ఏమిటి, సాధన చేసుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక జీవన విధానం. 1వ సంవత్సరం నుంచి 25 ఏళ్ల వరకు బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ సమయంలో ఆ జీవన విధానంలో ఏం చేయాలి ఆ వ్యక్తి అంటే, వేదాలు చదువుకొని ధర్మశాస్త్రాలన్నీ చదువుకొని బాగా క్షుణ్ణంగా విద్యాభ్యాసం చేయాలి. పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా శాస్త్రాన్ని ధర్మంగా ధర్మబద్ధమైనటువంటి జీవనం ఎలా గడపాలి, అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి ఆ విద్యాభ్యాస సమయంలో. పరావిద్య, అపరావిద్య ఇట్లాంటి విద్యలన్నీ ఉంటాయి. మనిషికి ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు ఉంటాయని తెలుసుకోవాలి. అప్పుడే బ్రహ్మచర్య ఆశ్రమంలో మనిషికి ముఖ్యమైనటువంటి నాలుగు గమ్యాలు ఉంటాయి: ధనం సంపాదించుకోవడం, ధార్మికంగా జీవించడం, ఆ ధనాన్ని వచ్చిన ధనాన్ని ధార్మికంగా అనుభవించడం, కామ, తర్వాత మోక్షాన్ని పొందడం. ఈ నాలుగు పురుషార్థాలు ఉంటాయి. వీటి కోసం నేను నా జీవితాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలుసుకోవాలి. ఎప్పుడు? బ్రహ్మచర్య ఆశ్రమంలో. ఇప్పుడు మన పిల్లలు ఏం తెలుసుకుంటున్నారంటే, ధర్మము తెలుసుకోవడం లేదు, నాలుగు పురుషార్థాలు తెలుసుకోవడం లేదు, మధ్యలో ఉన్న రెండు పురుషార్థాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. అర్థకామ, అర్థకామ. ధర్మబద్ధమైన జీవితం ఒకటి ఉంటుంది, అది జీవిస్తేనే మనిషి మనిషి మనీషి అవుతాడని ఏమీ తెలియదు ఇప్పుడు వాళ్ళకి. మనం ఏదో పిల్లల్ని బాగా ఇంగ్లీష్ చదువులు చదివించి, మా అబ్బాయి ఎంఏ చదివాడు, ఎంఈ చదివాడు, ఎంబీఏ చదివాడు, అమ్మాయి చదివిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటాం మనం. ఆత్మవిద్య లేని విద్య, అందుకని వెనకటి రోజులు చెప్పేవాడు, విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. ఏ విద్య? ఆత్మవిద్య. ఆత్మవిద్యను పొందడం కోసం నీ యొక్క శరీరాన్ని పోషణ చేసుకోవాలి. నీ మనస్సును శుద్ధం చేసుకోవడానికి నువ్వు కొన్ని కర్మలు చేయాలి, దానికి ధనం కావాలి. అప్పుడు శాస్త్రం చెప్తుంది, ధర్మబద్ధంగా ధనం సంపాదించు, సంపాదించిన ధనాన్ని నువ్వు పోషించుకో జీవితాన్ని, అందుకోసం నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించు. ఇవన్నీ విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. అక్కడ ఏం చేయాలి? నేర్చుకున్న ధర్మాన్ని పాటించాలి. కర్మయోగం చేయాలి, ఉపాసన యోగం చేయడం, కర్మయోగం చేయాలి. ముఖ్యంగా పంచమహాయజ్ఞాలు చేయాలి, దైవ పూజ చేయడం, పితృలకి పితృకర్మలు చేయడం, బ్రహ్మయజ్ఞం చేయడం, ఇవన్నీ చదవడం, డైలీ పారాయణం చేయడం, మంత్రాలు చదవడం, సూక్తాలు చదవడం, ఇట్లాంటివన్నీ చేయాలి. చేసి కర్మలు చేస్తూ ఉండాలి. భూత దయ కావాలి, మనుషులకు సేవ చేయడం, ఇవన్నీ చేయడం గృహస్థాశ్రమంలో. ఇలా చేయగా 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 మనస్సు శుద్ధపడి కొంతకాలానికి అప్పటికి 50 ఏళ్ళు వస్తాయి. 25 నుంచి 50 వరకు 25 సంవత్సరాలు గృహస్థాశ్రమం. అప్పుడు తాళం చేతులు పిల్లలకు ఇచ్చేసి ఇంకా చాలు చేసిన కర్మలన్నీ ఇప్పుడు నేను జపం ధ్యానం చేసుకుంటాను. వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో మనిషి జపం చేయడం, ధ్యానం చేయడం, భగవచ్చింతనలోనే ఉంటాడు. ఇంకా గృహస్థాశ్రమ కర్మలలో యాక్టివ్గా ఉండడు, ఉండకూడదు. 50 తర్వాత లెక్క ప్రకారం, శాస్త్రం లెక్క ప్రకారం, ఇప్పుడు పెళ్ళే 35 ఏళ్ళకి అవుతుండే ఇంకా వానప్రస్థ, పిల్లలు పుట్టేది ఎప్పుడు, వాడిని పెంచేది ఎప్పుడు? కనుక 50 ఏళ్ళకి మనం గృహస్థాశ్రమానికి గుడ్ బై చెప్పాలి. గృహస్థాశ్రమానికి గుడ్ బై చెప్పేసి వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థ. అక్కడ ఏం చేయాలంటే, పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళ గురించి ఆలోచించకూడదు, భగవంతుడిని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఏమిటి నా సాధన, ఏం చెయ్యాలి? అక్కడ ఉపాసన అన్నారు, ఉపాసనా యోగం. బ్రహ్మచర్యంలో అధ్యయనం, గృహస్థాశ్రమంలో కర్మయోగం, వానప్రస్థాశ్రమంలో ఉపాసనా యోగం. తర్వాత ఏంటి? సన్యాసం తీసుకో. 75 రాగానే లెక్క ప్రకారం తీసుకోవాలి. 75 రాగానే సన్యాసం. భార్యతో కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు ఈయన ఇక్కడ, యాజ్ఞవల్కుల వారు. ఇంకా జపం ధ్యానం కూడా అక్కర్లేదు, ఆత్మవిచారణ. ఎందుకంటే మనసు ఏకాగ్రత పొందున్నది, మనసు శుద్ధమై ఉన్నది, రాగద్వేషాలు లేవు, అన్నీ పూర్తి చేసుకున్నారు బాధ్యతలన్నీ. సన్యాసం తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళాలి, వివిధిషా సన్యాసం తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళి చదువుకొని క్షుణ్ణంగా. అలా చదువుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ గురువు గారి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకోవాలి. అయిపోయింది గురువుగారితో సంబంధం కూడా. చూసారా, సంబంధాలను ఎలా వదులుకుంటూ వచ్చాడు ఒక్కొక్కటి. అమ్మా నాన్నతో సంబంధం వదులుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. గృహస్థాశ్రమం నుంచి పిల్లలతో సంబంధం వదులుకొని వానప్రస్థానికి వచ్చాడు. వానప్రస్థం నుంచి గురువు సంబంధం పెట్టుకొని అక్కడి నుంచి గురువుతో కూడా సంబంధం లేదు, ఇప్పుడు ఒంటరిగా సన్యాసి అంటే ఏకాకి అలా ఉండి ఇంకా ఆత్మచింతనలోని జ్ఞానయోగంలో శ్రవణం చేస్తూ ఉండాలి. అవన్నీ ఆ రోజులు ఇలా చెప్తుంది శాస్త్రం. ఇలా చేయడం వల్ల ఏంటి, మనకు ఒక జీవన పద్ధతి సాధన సాధ్యాలన్నీ తెలుసుకొని చక్కగా ధర్మ అర్థ కామాలని చక్కగా ఉపయోగించుకొని మోక్షం కోసం మనం ప్రయాణిస్తాం. ఇప్పుడు యాజ్ఞవల్క్యుల వారు గృహస్థాశ్రమం నుంచి విద్వత్ సన్యాసం తీసుకుపోతున్నారు. జ్ఞానం పొందడం కోసం తీసుకునే సన్యాసం వివిధిషా సన్యాసం, కానీ ఆయన జ్ఞాని ఆల్రెడీ, అందుకని ఇప్పుడు విద్వత్ సన్యాసం తీసుకుంటారు. జ్ఞానం పొందిన తర్వాత తీసుకునే సన్యాసం విద్వత్ సన్యాసం, అటువంటి సన్యాసాన్ని తీసుకోబోతున్నారు ఆయన. భార్యలైతే కొంతమంది మీరు వెళ్ళి రండి, నేను రాలేను, మా అబ్బాయి దగ్గర హాయిగా ఉంది, మా అమ్మాయి దగ్గర హాయిగా ఉంది, మనవడి దగ్గర హాయిగా ఉంది అంటారు. కాత్యాయనేమో లౌకిక ప్రజ్ఞ కాత్యాయని అంటుంది ఉపనిషత్తు. ఆవిడకి ప్రాపంచికమైనటువంటి విషయాలంటే ఇష్టం, ఎక్కడెక్కడ రిడక్షన్ సేల్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమి కొనాలి, ఎవరెవరు గెస్టులు వస్తుంటారు, ఎప్పుడు ఏం పెట్టాలని ఆలోచిస్తుంటుంది ఆవిడ. కానీ మైత్రేయికి మాత్రం చూడండి, మీరు ఏం తెలుసుకున్నారో ఆ విషయాన్ని నాకు చెప్తారా అని అడిగింది. అందుకని ఆస్తి పాస్తులు నాకు వద్దు, మీరు ఎక్కడికి వెళితే మీతో పాటే నేను వస్తాను, మీకు ఏమి తెలుసో మీరు నాకు అదే చెప్పండి. ఆ తెలుసుకున్నది ఏదో, మీరు ఇన్ని వదిలిపెట్టి వెళుతున్నారంటే మీకేదో చాలా ఉన్నతమైనది తెలిసి ఉంటుంది, కనుక అదే చెప్పండి. అందుకోసమే వచ్చింది ఆవిడ, అందుకోసమే ఆవిడ పెళ్లి చేసుకుంది యాజ్ఞవల్కుల వారిని. ఆయన ధనం కోసం కాదు, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను చూసి చేసుకోలే, వారిలో ఉన్న జ్ఞానాన్ని పొందడం కోసం ఇది ఒక అవకాశం. భార్యగా దగ్గర ఉన్నదనుకో, అప్పుడు ఆవిడ ఎక్కువ నేర్చుకోవచ్చు కదా. అందరికీ భర్త గురువుగా దొరుకుతాడా? సొంత భర్తే గురువుగా వస్తే ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది. అప్పుడు ఆయనకు కూడా మహా ఆనందం, ఓహో నువ్వంటే చాలా ఇష్టం నాకు, అంతకుముందు కూడా చాలా ఇష్టమే, ఇప్పుడు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే చాలా మంచి ప్రశ్న వేసావు కదా. ఈ ప్రాపంచిక విషయాలన్నీ అడిగితే నాకు అంతగా చెప్పలేను, కానీ నువ్వు ఆత్మ విషయం అడిగావు అనుకో బాగా చెప్తాను. అందుకని నువ్వు నాకు చాలా డియరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు చూడండి తర్వాత మంత్రంలో 4వ మంత్రం చదువుతాం, 79వ పేజీ 4వ మంత్రం. సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియావతారేణ సతీ ప్రియం భాషసే ఏహి ఆస్వం వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే అచక్షాణస్య తు మే నిదిధ్యాసస్వేతి. సహోవాచ యాజ్ఞవల్క్యః, యాజ్ఞవల్క్యుడు సహా యాజ్ఞవల్క్య, ఇప్పుడు సహా ఉంది అంటే పుంలింగం, సా అంటే స్త్రీలింగం, ఆయన అతడు అని అర్థం. సంస్కృతంలో సహా అంటే ఆయన అతడు అని అర్థం, ఆ యాజ్ఞవల్క్యుడు అని అర్థం. యాజ్ఞవల్క్యుల వారు ఏమన్నారు, ఉవాచ ఈ విధంగా అన్నారు మైత్రేయితో, ఏమని, ప్రియావతారేణ, ఆహా ఎంతటి ఆనందకరమైనటువంటి ప్రశ్న వేశావు. ప్రియావతారే, ప్రియా అంటే ప్రియమైనటువంటి, అరే అంటున్నారు. ఆమెమో భగవన్ అని చెప్పి పిలిచింది, ఈయనేమో అరే 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 అంటే ఆవిడని సంబోధించడం. ఒరేయ్ అరేయ్ అంటుంటాం చూసారా మనం తెలుగులో కూడా, ఒరేయ్ అరేయ్ అంటుంటాం. స్త్రీలింగం అయితే అరే అరే. భాషసే చక్కగా మాట్లాడుతున్నావు. ప్రియా, ప్రియం అరే, ప్రియా బతారే, నువ్వు చక్కగా పలుకుతున్నావు అని అర్థం. యాజ్ఞవల్క్యః ఉవాచ, అరే నహ అంటే నాతో, ప్రియా నాకు ప్రియమైనటువంటి నీవు నాతో, బత అరే, బతారే అంటే బత అరే, బతారే బత అంటే అహ అని అర్థం. అరే అహ అంటుంటాం చూసారా మనం తెలుగులో, అహ ఎంత ప్రియంగా భాషసే మాట్లాడుతున్నావు. ఏహి ఇక్కడికి రా, ఇట్రా కూర్చో, దగ్గరలోనే ఉన్నది ఆవిడ, ఇంకాస్త దగ్గరికి రా అని అర్థం. అక్కడ కొంచెం దగ్గరలో ఉన్న వ్యక్తిని ఇంకాస్త దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చోమ్మా. ఆస్వ అంటే ఉప నీ అంటాం చూసారా. ఎప్పుడైతే ఆవిడ మీకు ఏమైతే తెలుసో నాకు బోధించండి అన్నది కదా, అనగానే ఆయన గురుస్థానాన్ని పొందేశాడు. పొందగానే ఉప నీ అంటే దగ్గరకు వచ్చి క్రింద కూర్చో అని అర్థం. ఉపని అనేది ఉపనిషత్తుకి పేరు. ఉపని నువ్వు వచ్చి కూర్చున్నావు అనుకో, ఆస్వ కూర్చో, అప్పుడు షద్ అంటే నేను బోధిస్తాను, అది ఉపనిషత్తు అంటే అర్థం. ఇలారా కూర్చో, దగ్గరకు వచ్చి కూర్చో. ఏహి ఆస్వ వ్యాఖ్యాస్యామి తే, నీకు నేను వ్యాఖ్యానం చేస్తా అంటే బోధిస్తాను, చెప్తాను. ఆయనకు ఒకటే ఆనందం, పరమే ఆనందం. వ్యాచక్షాణస్యతు మే, నేను నీకు బోధించబోతున్నాను. అట్లా బోధించేటటువంటి నా చేత బోధింపబడుతున్నటువంటి ఈ విద్యను నువ్వు వినబోతున్నావు. మే వ్యాచక్షాణస్య, నువ్వేం చేయాలి ఇప్పుడు నేను చెప్పబోయేది, నిధిధ్యాసస్వ ఇది. నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఎట్లా ఉంటారు, నిధిధ్యాసనం అంటే ఇక్కడ ధ్యానం, నిధిధ్యాసస్వ అంటే ధ్యానం చేసేటప్పుడు ఎట్లాగైతే అబ్జార్బ్ అయిపోయి ఏకాంతంగా చిత్త సమాధానంతో ఉంటారో అట్లా వినాలి ఇప్పుడు నువ్వు. ఇంతకుముందు అంతా లాగా కాదు, భార్యలాగా ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు నేను చెప్పబోయేది ఏకాగ్రతతో వినమ్మా అంటున్నారు. అందుకని కూర్చో విను అన్నారు. మిగతా వచ్చే వారం చూస్తా. అప్పుడు నాలుగో ఐదవ మంత్రం నుంచి ఆత్మవిద్యని బోధిస్తారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.